ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా.
Thank you.
నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలిచియుందును. ఏహోవనీతి తరముల పిల్లలకు తుందును ఆకారణముచి దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు ఏహోవ సంస్తుతి చేయవే.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను అనే అంశాన్ని మనం ధ్యానించనే ఉన్నాము. క్రీస్తు ఉపమాన ప్రబోధాల నుంచి ఈ రెండవ పాఠాన్ని లేక ఈ రెండో అంశాన్ని మనం ప్రార్థనపూర్వకంగా ధ్యానించుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి మాకు కావలసిన దీవెనలు మీరు ప్రసాదించమని యేసుక్రీస్తు నామందు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను అనే అంశాన్ని మనం ధ్యానించే ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ 4 ప్రావిటువంటి సందర్భాల్లో ఈ విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను అనే ఉద్దేశాలు మనము చదువుకొనవచ్చు. మహోన్నత వ్యవసాయకుడైన ప్రభు పరలోక రాజ్య విషయాల్ని తన ప్రజల నిమిత్తం తాను చేసే పరిచర్యను ఉపమానం ద్వారా ఉదహరిస్తున్నాడు. పొలంలో విత్తనాలు చల్లేవాడిలా ఆయన పరలోక సత్య విత్తనాల్ని వెదజల్లడానికి వచ్చాడు. ఆయన ఉపమాన బోధనే విత్తనం. దానితోనే ఆయన తన ప్రశస్తమైన కృపా సత్యాల్ని ఆయన నాటాడు. విత్తువాడు ఉపమానాన్ని దాని సామాన్యతను కారణంగా ఎవరు అంతగా పుట్టించుకోవడం లేదు. భూమిలో నాటే స్వాభావిక విత్తనం నుంచి సువార్త విత్తనానికి మన మనసుల్ని నిడిపించాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. ఈ విత్తనం చల్లడం వల్ల మానవుడు దేవునికి విధేయుడై నివసిస్తాడు. యేసుని చూడటానికి, ఆయన మాటలు వినటానికి కొంతమంది గల్లడియా సముద్రం పక్క సమావేశమయ్యారు. ఆ సమూహంలో వ్యాధిగ్రస్తులున్నారు. వారు చేపల మీద పడుకొని ఆయనకు మానవులుగా సమర్పించుకోవడానికి వేచి ఉన్నారు. పాప మానవుల బాధలు వ్యాధుల్ని స్వస్థపరచేందు ఆయనకు దేవుడిచ్చిన హక్కు. ఇప్పుడు ఆయన వ్యాధిని మందలించి తన చుట్టూ జీవాన్ని, ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాన్ని వెదజల్లాడు. వస్తున్న ప్రజల సంఖ్య అధికమవడంతో ప్రజలు క్రీస్తు దగ్గరగా మరి తోసుకుంటూ వచ్చారు. అక్కడ ఇక నిలబడే స్థలం కూడా లేదు. అప్పుడు చేపలు పట్టే పడవల్లో ఉన్న జాలరులతో ఒక మాట చెప్పి తనను పిలిచి అందరికీ తీసుకువెళ్ళటానికి వేచి ఉన్న పడవల్లో ఎక్కి వాడ నుంచి కొంచెం దూరం పడవను నీటిలోనికి లాగాల్సిందిగా తన శిష్యుల్ని ఆదేశించి తీరంపై ఉన్న ప్రజలతో ఆ పడవ నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. సముద్రం పక్క సుందరమైన గెసరేతు మైదానం ఉంది. దానికి కొంత దూరంలో కొండలు కూడా ఉన్నాయి. ఆ కొండల ప్రక్కన ఆ మైదానంలో విత్తేవారు కోసేవారు పనిచేస్తూ ఉన్నారు. ఒక విత్తు వాడు ఉన్నాడు అక్కడ. ఒకడు మొదటి పంటను కోస్తున్నాడు. ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న క్రీస్తు ఈ విధంగా అంటూ ఉన్నారు, ఇదిగో విత్తువాడు విత్తుటకును బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని మన్నులేని రాతి నేల మీద పడును, అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేల మీద పడును, ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలింపజేసెను. క్రీస్తు కర్తవ్యాన్ని ఆనాటి ప్రజలు అవగాహన చేసుకోలేదు. ఆయన రాక తీరు వారు ఎదురు చూసిన దానికి అనుగుణంగా లేదు. ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధించారు. 4 ఉద్దేశాల్లో అక్కడ ఆయన చెప్పిన ఉద్దేశం ఏమిటంటే త్రోవ ప్రక్కన పడిపోయిన విత్తనాల గురించి బోధించాడు. మన్ను లోతుగా ఉన్న ఆ యొక్క విత్తనాలు పడిన స్థలాన్ని గురించి బోధించాడు. ముండ్ల పొదల్లో పడిన ఆ యొక్క విత్తనాల గురించి బోధించాడు. 4వది మంచి నేల మీద పడిన విత్తనాల గురించి బోధించాడు. ఈ 4 మరి ప్రదేశాల్లో పరిస్థితుల్లో జరుగుతున్న అవగాహన ఏంటంటే, మొదటి విత్తనాలు పక్షుల ద్వారా తినివేయబడతాయి, 2 విత్తనాలు సూర్యుడి కాంతి లేక అవి మొలకెత్తవు, 3వది కొండల మీద ఆ పొదల్లో పడిపోయింది అది పైకి రాకుండా కొంతమంది కొన్ని ఉద్దేశాలు ఉన్నారు, 4వది మంచి నేల మీద పడి మరి 100 అంతులుగా 60 అంతులుగా 30 అంతులుగా ఆశీర్వదించబడి నడిపించినవి ఉన్నాయి. ప్రేమిట వాళ్ళ ఈ యొక్క ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వర్ణించున్నాడంటే, మానవుని యొక్క క్రైస్తవ జీవితం కూడా అదే విలువైనటువంటి పరిస్థితిలో మానవుడు కూడా ఉన్నాడు. మంచి నేల మీద పడినట్లయితే తన యొక్క ఆత్మీయ జీవితం ఈ విధంగా ఉంటుంది, ముళ్ళ పొదల్లో మొలలేని ఆ ప్రాంతంలో పడినట్లయితే ఏ విధంగా ఉంటుంది. మంచి నేల మీద క్రైస్తవుడిగా యేసుక్రీస్తుని వెంబడించితే ఎటువంటి దీవెనలు వారికి ఉంటాయో అనే గొప్ప ఉద్దేశం ఈ గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. సో క్రీస్తు కర్తవ్యాన్ని ఆనాటి ప్రజలు అవగాహన చేసుకోలేదు. ఆయన రాక తీరు వారు ఎదురు చూసిన దానికి అన్యోన్యంగా లేదు. యూదు వ్యవస్థ అంతటికి యేసు ప్రభువే పునాది. ఆ వ్యవస్థ తాలూకు బ్రహ్మాండమైన సేవలు దేవుడు నియమించినవే ఏర్పాటైన కాలం వచ్చినప్పుడు ఈ ఆచారాలు ఎవరిని సూచిస్తున్నాయో ఆ ప్రభువు వస్తాడని బోధించడానికి అవి ఏర్పాటయ్యాయి. అయితే యూదులు ఆ ఆచారాలని గౌరవించి మరి ఉన్నత పరిచి వాటి మూలాలని విసర్జించాయి. మనుషులు కల్పించిన సాంప్రదాయాలు, సూక్తాలు, నిబంధనలు, దేవుడు ఉద్దేశించిన పాఠాలని మనుషుల దృష్టి నుండి మరుగుపరిచాయి. వారి యథార్థమైన మతాన్ని అవగాహన చేసుకుని ఆచరించడానికి ఈ సూక్తులు సాంప్రదాయాలు ప్రతిబింబ అయ్యాయి. క్రీస్తు రూపంలో వాస్తవం వచ్చినప్పుడు ఆ ఛాయ రూపకాలు సూచిస్తున్న నిజమైన వ్యక్తి ఆయనేనని వారు గుర్తించలేదు. అది సూచిస్తున్న వాస్తవ వ్యక్తిని మరి విసర్జించి ఛాయ రూపకాల్ని వ్యర్థమైన ఆచారాల్ని పట్టుకొని వేలాడారు. దేవుని కుమారుడు వచ్చాడు, కానీ వారు ఒక గుర్తు కావాలని కోరారు. ఏమిటా గుర్తు? పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందినని వర్తమానానికి జవాబుగా ఒక సూచన కావాలని వారు చెప్పారు. మత్తయి సువార్త 3:2 ఈ మాటలను మనం ధ్యానిస్తాం. సో వారు రక్షకుని బదులు సూచనని వారు చేసినప్పుడు యేసు సువార్త వారికి ఆటంకపడ్డంగా మారిపోయింది. లోకరాజ్యాల శిథిలాలపై తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి తనకు గల హక్కును మహత్కార్యాల ద్వారా మెస్సయ నిరూపించుకోవాలని వారు కనిపెట్టారు. వారు ఈ కోరికకు విత్తువాని ఉపమానం ద్వారా రక్షకుడు సమాధానం చెప్పాడు. దేవుని రాజ్యము మరి సంస్థాపం ఆయుధాల వినియోగం ద్వారానో బలత్కారపు చోరబాట్ల ద్వారానో కాక మనుష్యుల హృదయాల్లో ఒక నూతన నియమం మరి నెలకొల్పడం ద్వారా మాత్రమే జరుగుతుందని విషా చేశాడు. మత్తయి సువార్త 13:37 మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుని. యేసు రాజుగా రాలేదు, విత్తువాడిగా వచ్చాడు. ప్రిమేంట్ వాళ్ళ లోకానికి రాజ్యాన్ని కూలగొరడానికి రాలేదు, విత్తనాల్ని వెదజల్లడానికి వచ్చాడు. తన అనుచరుల ముందు లోక సంబంధమైన మరి విజయాలు జాతీయ ప్రభావం గురిగా ఉంచేది కాదు అని రాలేదు. కానీ ఓర్పుతో కూడిన శ్రమ అనంతరం నష్టాలు ఆశభంగాలు నడుమ పంటను కోసి సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రిమేట్ వాళ్ళారా, క్రీస్తు ఉపమాన భావాన్ని పరిసయ్యులు గ్రహించారు, కానీ అది బోధించే పాఠం వారికి ఇష్టలేదు. అది బోధపడినట్లు నటించారు. అక్కడ జనసమూహానికి ఆ నూతన బోధకుడి ఉద్దేశం మరింత మర్మపూరితముగా మారిపోయింది. ఆయన మాటలు వారి మనసుల్ని చాలింపజేశాయి, అయినా అవి వారి ఆశల్ని భంగపరిచాయి. ఆ ఉపమానాన్ని శిష్యులు సైతం గ్రహించలేకపోయారు. అయితే అది వారి ఆసక్తిని మేల్కొల్పింది. వారు యేసు వద్దకు రహస్యంగా వచ్చి దాని భావాన్ని వివరించమని వేడుకొని ఉన్నారు. క్రీస్తు కోరుకున్నది ఇదే, వారి ఆసక్తిని మేల్కొల్పి వారికి మరింత ఉపదేశము ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే వారికి ఆ ఉపమానాన్ని వివరించాడు. తనను చిత్తశుద్ధితో అన్వేషించే వారికి ఆయన తన వాక్యాన్ని విషాదం చేస్తాడు. ఎవరు పరిశుద్ధాత్మ వికాసానికి తమ హృదయం మరి తెరుస్తారో వారు వాక్య భావం విషయంలో చీకట్లో కొట్టు మెట్లాడిసిన పని మరి ఉండదు. యోహాను సువార్త 7:17 ఏమని స్వార్థికుడైన యోహాను బోధిస్తున్నాడంటే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో అని వాడు తెలుసుకొనును. ఇక్కడ సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని క్రీస్తు వద్దకు వచ్చేవారందరూ సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. వారికి పరలోక రాజ్యం మర్మాల్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ప్రిమేంట్ వాళ్ళ ఈ మర్మాలు సత్యాన్ని గ్రహించాలని ఆదేశించి హృదయానికి అవగాహనగా అయిపోతున్నాయి. హృదయ మందిరములలో పరలోక వెలుగు ప్రకాశవంతంగా కనిపించే కాంతిలా ఇతరులకు ప్రదర్శితమవుతుంది. ఇక్కడేమని ఆర్వి సేవకుడు ఏం చెప్తున్నాడంటే, మరి విత్తువాడు విత్తటానికి బయలుదేరి వెళ్ళాడు. తూర్పు దేశాల్లో పరిస్థితులు అస్తవ్యంగా ఉండటం వాళ్ళ దౌర్జన్యం ప్రమాదం పొంచి ఉండటంతో ప్రజలు పరక్రాలు గల పట్టణాల్లో మరి ప్రధానంగా నివసించేవారు. వ్యవసాయదారులు దినదినం తమ పనికి పట్టణాల వెలుపలికి వెళ్ళడం ఆయన తన సురక్షిత శాంతియుత గృహం విడిచిపెట్టాడు. లోకంలో ఉనికి లోకి రాక పూర్వ తండ్రితో కలిసి తనకున్న మహిమను విడిచిపెట్టాడు. విశ్వాస పాలన సింహాసనం మరి పైతాన స్థానాన్ని విడిచిపెట్టేవాడు. బాధను అనుభవిస్తూ శోధనకు గురవుతూ ఆయన బయలుదేరి వెళ్ళాడు. నశించిన లోకం నిమిత్తం జీవం అనే విత్తనాన్ని మరి కన్నీటితో మరి విత్తటానికి తన రక్తంతో దాన్ని తడపడానికి బయలుదేరి వెళ్ళాడు. అలాగనే ఆయన సేవకులు విత్తటానికి వెళ్ళాలి. సత్యమేనే అనే విత్తనాన్ని విత్తటానికి అబ్రహాము పిలవ నంపబడ్డాడు. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 11:18 ఏమని రాయబడిందంటే ఎబ్రీ రాసిన పత్రిక 11:8 నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్న ఆ దేశం మరి పొందడు. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుకక బయలుదేరి వెళ్ళను. అలాగే యెరూషలేములోని దేవాలయంలో ప్రార్థిస్తున్న అపొస్తలుడుగా పౌలుకి చెప్పాడు. అపొస్తల కార్యాలు 22:20 వెళ్ళుము నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుతును అన్న వర్తమానం ఇచ్చాడు. ప్రిమేంట్ వాళ్ళరా, ఇక్కడ అబ్రహాముకి అపొస్తలైన పౌలుకి ఇదే ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా మరి ఆలోచించినట్టు మనం చూడగలం. ఎక్కడైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవుడిగా మనం గమనించుకుంటూ వెళ్తామో అది మనకి ఆశీర్వాదకరంగా మారుతుందనే ఉద్దేశం దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సో ప్రిమేంట్ వాళ్ళారా, మనం ఎటువంటి ఆలోచనలు అంటూ ఉన్నాం? నేల దారి పక్క పడిన ఈ యొక్క విత్తనాలు, మరి రాతి నేలమే పడిన విత్తనాలు, మరి మంచి నేలమే పడిన విత్తనాలు, తర్వాత మొండ్ల పొదల్లో పడిన విత్తనాలు, ఈ నాలుగు పరిస్థితుల్ని యేసుక్రీస్తు ప్రభు మన యొక్క అవగాహనలోకి ఆయన తెచ్చినాడు. ఏ విధంగా అవన్నీ కూడా మరి మారిపోతున్నాయి, మరి శుద్ధిగా మారిపోతున్నాయి. అయితే మరి మంచి నేల మీద పడిన విత్తనాలకి ఎటువంటి సూత్రం కలిగజేయబోతుందనే ఉద్దేశం ఇక్కడ మనం చూడగలం. ప్రిమేంట్ వాళ్ళారా, మొదటగా మరి రాతి నేల మీద పడ్డాయి. ఆ ఇటువంటి పరిస్థితిని నెలకొల్పే మనం చూసాం. మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి, ఆ విత్తనాలు కూడా మరి మొలవలేవు. తర్వాత ముళ్ళ పందుల్లో పడ్డాయి, అప్పుడు కూడా అవి వీక్షించడానికి మరి వికసించడానికి కూడా అవకాశం లేదు. కానీ మంచి నేల మీద పడ్డా ఆ విత్తనాలు మాత్రమే ఫలించి అభివృద్ధి చెందాయి. ఇక్కడ కొన్ని విషయాలు ఏమని చెప్పినంటే, మంచి నేల పోలిన శ్రమలు వాక్యం విని దాన్ని ఆచరిస్తారు. తమ దుష్ట శక్తులను అన్నింటిలోనూ సాతాను వారిని ఎత్తుకుపోలేదు. అంటే ఈ నాలుగు పరిస్థితులు గల ఈ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బోధించాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే వారు ఈ విధంగా ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని విసరించే వారు ఈ విధంగా ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేని వారు ఈ విధంగా ఉన్నారు. అదే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని అనుకూలంగా పరిచి వారికి జీవితాల్లో ఉపయోగించుకునే ప్రియబిడ్డలు అనేక మంది ఉన్నారు. సో గొప్ప తలంపులతో పవిత్ర యోచనలతో మనస్సును నింపుకోవాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. మనం తన ప్రేమపై కృపపై ధ్యానించి రక్షణ ప్రణాళికలతో తన అద్భుత కార్యాన్ని అధ్యయనం చేయగలనని ఆయన ఆశిస్తున్నాడు. అప్పుడు మాత్రమే తన సత్య జ్ఞానం స్పష్టంగా మరి నిర్దిష్టంగా అవుతుంది. హృదయ శుద్ధికి ఆలోచన స్వస్థతకు మన కోరిక సమృద్ధంగా పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధమైన ఆలోచన వాతావరణంలో నివసించే ఆత్మల లేఖన పఠనం ద్వారా దేవుడితో సహవాసం వలన మనం ఇక్కడ కూర్చోగలం. ప్రిమేట్ వాళ్ళారు, అక్కడ ఏమనుందంటే, యాకోబు రాసిన పత్రిక 5:7 వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. ఎవరైతే పంట వేస్తారో ఆ తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తాడు ఆ వ్యవసాయకుడు. ఏ విధంగా ఆ తొలకరి వర్షం వచ్చి ఆ జల్లులలో ఆ యొక్క విత్తనాలు ఫలించుతాయి. ఇక్కడ అలాగే క్రైస్తవుడు దైవ వాక్య ఫలానికి తన జీవితంలో ఓపికతో కనిపెట్టాలి. మనం ఆత్మమూల సద్గుణాల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఈ ఫలితాల్ని వృద్ధిపరిచే పరిస్థితుల్లోకి మనల్ని నడిపించడం ద్వారా మన ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవుడు తరచూ పనిచేస్తున్నాడు. అయితే మన ఉద్దేశాన్ని అర్థం చేసుకో నిరాశ చెందుతాం, అయినప్పటికీ పెరుగుదల ఫలాలు ఫలించమంటూ ప్రక్రియ ద్వారా తప్ప మరే విధముగాను ఎవరు ఈ సన్గుణాన్ని మరి పెంపించలేదు. దైవ వాక్యాన్ని స్వీకరించి దాని అందు నిలిచి దాని అదుపుకి మనల్ని తమ సంపూర్ణముగా సమర్పించుకోవడం మన నిరూపించని పాత్ర, అప్పుడు దాని ఆ దృశ్యం మనలో నెరవేరుతుంది. యోహాన్ సువార్త 14:23 కూడా క్రీస్తు విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడును మాట గైకున్నప్పుడు నా తండ్రి వానిని ప్రేమించను, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివసించు వచ్చిద్దామని చెప్తాడు. సో దేవుని విశ్వాసులారా, మన మీదకి బలమైన పరిపూర్ణమైన మనస్సు ప్రభావం వస్తుంది. ఎందుకనగా సమస్త శక్తికి మూలమైన ప్రభువుతో మనకు జీవన సంబంధం ఉంది. మన దైవిక జీవితంలో మనం క్రీస్తుకు బానిసలు అవుతున్నాం. మనం ఇక సామాన్య స్వార్థ జీవితం జీవించడం మనం చూడాలి. క్రీస్తు మనలో నివసిస్తాడు. ఆయన గుణలక్షణాలు మన స్వభావంలో మరి పరిపూర్ణంగా అవుతాయి. ఇలా మనం పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించినప్పుడు మరి కొందరు 30, కొందరు 60, కొందరు 100 ఫలించే అవకాశం దేవుడు వారికి ఇస్తాడు. సుప్రీమేట్ వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన దీవెనలు మీరు పొందాలని సేవకుడిగా నేను కోరుకుంటూ, దేవుడు మనలను మన కుటుంబాలను మన యొక్క ఉద్దేశాలను ఆయన దీవించి ఆశీర్వదించిన దాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామనకు స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన గ్రంథంలో యేసుక్రీస్తు ఉపమాన ఉద్దేశాలను తండ్రి మీరు మాకు వివరిస్తున్న ఉద్దేశం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారు వాక్య ప్రకారంగా జీవించే వారిలాగా మీరు సాయం తెచ్చేయమని, మేము కూడా తండ్రి నీ యొక్క అడుగుజాడలు మేము జీవించడానికి మీరు మార్గాన్ని సరళం చేయమని, మరి మా కుటుంబాలను మా గృహాలను మా సంఘాలను తండ్రి మీరు ఆశీర్వదించి నడిపించమని, మేము కలిసేంతవరకు ప్రభువా నీ కృప నీ దీవెనలతో మీరు మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.